ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మీతో కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుదలు చేసింది. దాని గురించి చెబుతారా? ఈ రకమైన క్వశ్చన్స్ తో నకిలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తో ఇంటర్వ్యూకి హాజరైన నరేష్ అనే ఒక అబ్బాయికి మైండ్ బ్లాంక్ అయింది. తడబడుతూ ఏదేదో ఒక 5 నిమిషాల పాటు చెప్పాడు. తలూపుతూ అంతా విని ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యులు. ఊహించినట్లుగానే అతడికి ఉద్యోగం రాలేదు. నేర్చుకోవాలనే తపన, కొత్త విషయాల పట్ల జిజ్ఞాస అతడిలో లేవనే విషయం బోర్డు సభ్యులు గ్రహించారు. అకాడమిక్ రికార్డు బాగానే ఉన్నా ఇంటర్న్షిప్ చేయకపోవడంతో నరేష్ నష్టపోయాడు. ఉద్యోగాన్ని త్వరగా సాధించడానికి ఇంటర్న్షిప్ ఇప్పుడు తొలిమెట్టుగా మారింది. ఇంటర్న్షిప్ కాలంలో మనం సెలెక్ట్ చేసుకున్న సంస్థ కార్యకలాపాలపై కనీస పరిజ్ఞానం సంపాదించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ పరిజ్ఞానం ఇంటర్వ్యూ సమయంలో ఉపయోగపడుతుంది. ఇంటర్న్షిప్ చేసిన అభ్యర్థులు వీటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మౌలిక అంశాలపై వీరికి పట్టు ఉండటం వల్ల ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలుగుతారు. శిక్షణ సమయంలో ఆయా సంస్థలు తగిన ఉపకార వేతనం లేదా పారితోషికం చెల్లిస్తాయి. ప్రముఖ సంస్థలు తమ పరిశోధనలు, వినూత్నమైన ఆవిష్కరణలో భాగంగా విద్యార్థుల్ని ఇంటర్న్షిప్ చేయడానికి ప్రోత్సహిస్తాయి. విద్యార్థుల ఉత్సాహం, జిజ్ఞాస, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్లు చేయడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న సాంకేతిక విషయాలపై పనిచేసే సదవకాశం లభిస్తుంది. ఉద్యోగాల ఎంపికలో కంపెనీలు వీరికి మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ విధంగా సృజనాత్మక సాంకేతిక ప్రయత్నంలో పాలు పంచుకున్న విద్యార్థులకు ఉద్యోగం సులువుగా లభిస్తుంది. కొన్నిసార్లు వీరికి ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు కూడా ఇస్తారు. నేరుగా ఉద్యోగ బాధ్యతలు అప్పగించి మొదటి రోజు నుంచే పూర్తి స్థాయి పర్టికులర్ నికర వేతనం లేదా పారితోషికం అందిస్తారు. ఈ రకంగా ఉద్యోగాన్వేషణ అనే దీర్ఘ ప్రక్రియలో విద్యార్థి విలువైన సమయం సద్వినియోగం అవుతుంది. ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు విషయ పరిజ్ఞానం, వివిధ సాంకేతిక విభాగాల పనితీరుపై అవగాహన పొందుతారు అండ్ ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. క్లాసుల్లో చదివిన బేసిక్ పాయింట్స్ ని పరిశ్రమల్లో నేర్చుకున్న విషయాలతో కంపేర్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ప్రజెంట్ కాలేజెస్ లో పొందిన ఆ జ్ఞానానికి గాని పరిశ్రమల అవసరాలకు పెద్ద అంతరం ఉంటుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎప్పుడూ కూడా తమ కార్యకలాపాలపై అవగాహన ఉన్నవారికి లేదా పూర్వానుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థులు మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్ చేసే అవకాశాలని సెర్చ్ చేయడం మంచిది. దీనివల్ల వారు ఏ ఏ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలో తెలుస్తుంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి ప్రణాళికను తయారు చేసుకునే క్రమశిక్షణ అలవడుతుంది. తరగతి గదుల్లో చెప్పని ఎన్నో విషయాలను ఇంటర్న్షిప్ ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చు. అండ్ ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ తోడ్పడుతుంది. శిక్షణ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అబ్బా, వాళ్ళు ఏదో చెప్పారు మనం చేస్తున్నామని కాకుండా ఇంట్రెస్ట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. అది నేర్చుకోవాలి అనే జిజ్ఞాస పెంపొందించుకోండి. కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ గా వచ్చేసింది అండ్ ఆబ్వియస్లీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మీకు. అండ్ ఈ ప్రాయోగిక జ్ఞానం పోటీ ప్రపంచంలో ముందుండడానికి సహకరిస్తుంది. ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలోనే తమ ఉద్యోగ ప్రయత్నానికి గట్టి పునాది ఏర్పరచుకోవచ్చు. తద్వారా వాస్తవిక దృక్పథం అలవడుతుంది. ఇంతకీ ఈ ఇంటర్న్షిప్ లో ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇంటర్న్షిప్ లో వృత్తి సంబంధిత నైపుణ్యాలు, టీంలోని సభ్యులతో సమన్వయంగా పనిచేయడం, నెక్స్ట్ భాషేతర సమాచార మార్పిడి, భావ వ్యక్తీకరణ, ఆశాబ్దిక సంవాదం అంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ పై పట్టు, నాయకత్వ లక్షణాలని విద్యార్థులు నేర్చుకుంటారు. సంపూర్ణ మూర్తిత్వాన్ని పొంది విలక్షణమైన విభిన్నమైన ఆలోచనలు చేయగల నైపుణ్యాన్ని పొందుతారు. అండ్ ఆఫీస్లో ఉద్యోగుల వ్యవహార శైలి, టీంలో కలిసి పనిచేయడం, టీంతో కలిసి సంస్థ పనితీరు, కంపెనీ సేవలు వినియోగదారులకు చేరే విధానం లాంటి అంశాలు ఇంటర్న్షిప్లో తెలుస్తాయి. కంపెనీలోని వివిధ సాంకేతిక విభాగాలపై అవగాహన ఏర్పడుతుంది. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో ప్రణాళికాబద్ధమైన జీవనం కొనసాగించడం కూడా అలవాటవుతుంది. ఇంటర్న్షిప్ చేసే క్రమంలో సంస్థలోని పై అధికారులు విద్యార్థి ప్రతిభా పాఠవాలు, శక్తి సామర్థ్యాలు, గ్రాహ్య శక్తిని రెగ్యులర్గా గ్రహిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతిభావంతులను గుర్తించడంలో వీరు నిష్ణాతులై ఉంటారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు కదా, సో కొంచెం సేపు మీరు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేశారంటే వాళ్ళకి అర్థమైపోతుంది మీరు పనికొస్తారు పనికిరారా అన్న సంగతి. సో వారు కోరుకునే అర్హతలున్న అభ్యర్థులకు పూర్తి స్థాయి ఉద్యోగం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అండ్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలంటే, ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూకి అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతతో వెళ్ళాలి. ఆయా సంస్థల కార్యకలాపాలపై పూర్తి సమాచారం సేకరించాలి. అండ్ చేయబోయే పనిపై కనీస అభిప్రాయం అవగాహన ఏర్పరచుకోవాలి. ఇప్పటి వరకు ఆ సంస్థ ఎలాంటి వినూత్నమైన ఆవిష్కరణలు చేసిందో వాకప్ చేయాలి. వారి క్లయింట్స్ ఎవరో తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో తమ సంస్థ గురించి అభ్యర్థులకు ఎంత అవగాహన ఉందో టెస్ట్ చేస్తారు. దీని ద్వారా విద్యార్థుల ఉత్సాహాన్ని ఆసక్తిని అంచనా వేస్తారు. ఇలాంటి అంశాల్లో సీనియర్లు ప్రొఫెసర్ల సహాయం తీసుకోవచ్చు. కనీస సాంకేతిక పరిజ్ఞానం పైనే ప్రశ్నలు ఎదురవుతాయి. లోతైన అంశాల జోలికి వెళ్లే అవకాశం దాదాపు ఉండదు. దీనికి తోడు జీవితకాల లక్ష్యాలు, వ్యక్తిగత అభిరుచులు, వ్యాపకాల గురించి క్వశ్చన్స్ వేస్తారు. వాటి పట్ల అభ్యర్థుల దృక్పథం కూడా చాలా ముఖ్యమని గుర్తించాలి. నెక్స్ట్, పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అండ్ బయోడేటాలో ఇంటర్న్షిప్ అనుభవాన్ని పేర్కొంటే ఉద్యోగ ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుంది. థర్డ్ పాయింట్, పనిచేస్తున్న కంపెనీలోని ఉద్యోగుల వ్యవహార శైలి రీతుల్ని గమనించి అభ్యర్థులు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే కొంతమంది అందరూ ఒకలాగే ఉండరు కదా, చేతికున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కదా. సో అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి ప్రదర్శిస్తూ ఒక్కొక్క రకమైన బిహేవియర్ ఉంటుంది. మనిషికి మనిషికి చాలా తేడా ఉంటుంది బిహేవియర్లో. సో మనం కొంతమందిని చూస్తున్నామంటే కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. సో ఆ నచ్చే వారి దగ్గర నుంచి పాజిటివ్ పాయింట్స్ తీసుకుని ఓకే ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు. సో మనం వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నారు, పూర్తిగా మూర్తిమత్వం ఇంకా రాదు కాబట్టి ఆ టైంలో దాన్ని చూసి మనకు సొంత వ్యక్తిత్వం ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ రకరకాల వ్యక్తుల ఉపాధి నెట్వర్క్లో భాగస్వాములు కావచ్చు. భవిష్యత్తులో ఉద్యోగ ప్రయత్నాలు వెంటనే సక్సెస్ అయ్యే దగ్గరి దారి ఏర్పడుతుంది. ప్రతిభా పాఠవాల ప్రదర్శనకు విద్యార్థి దశలోనే వేదిక దొరుకుతుంది. అండ్ టీంలో సమిష్టిగా పనిచేసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. అభివృద్ధి అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. వృత్తిలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి తగిన నైపుణ్యాలు, క్రమశిక్షణ అలవడుతుంది. విద్యార్థి దశ నుంచే పూర్తి స్థాయి ఉద్యోగిగా రూపాంతరం చెందే అవకాశం లభిస్తుంది. ఇంటర్నెట్లో వివిధ సంస్థలు ఇంటర్న్షిప్ ఖాళీల గురించి ప్రకటిస్తాయి. తమ కాలేజెస్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు లేదా ఆచార్యుల సహాయం తీసుకుని ఇంటర్న్షిప్ అవకాశాన్ని పొందొచ్చు. అండ్ ఇంటర్న్షిప్ కానీ లింక్డ్ఇన్, లెట్స్ ఇంటర్న్, లెట్ మీను, ఇంటర్న్ వరల్డ్, ఈ వెబ్సైట్స్ చాలా రకాలు ఉంటాయన్నమాట. సో వాటిలో సెర్చ్ చేసుకుని, అండ్ చెప్పాను కదా ముందే, మీ సీనియర్స్ కానీ మీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ సహాయం కంపల్సరీ తీసుకోండి. దేనికి పడితే దానికి అప్లై చేయొద్దు, అది కూడా చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదూ చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో.
నమస్తే, నేను మీ ఎస్పీ శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. జాగృతి తెలుగు వీక్లీ నుంచి మరొకసారి ఒక టాపిక్ తీసుకుని మీకు తెలియజేయడం జరుగుతోంది. ఈ జాగృతి తెలుగు వీక్లీ 69 సంవత్సరాలుగా వెలువడుతున్న జాతీయ తెలుగు వారపత్రిక. ఇక విషయానికి వస్తే, విదేశాల్లో వేలాది రూపాయల జీతాల ఉద్యోగాలు, ధనవంతులైన షేక్లతో పెళ్లిళ్ల పేరుతో నిరుపేద కుటుంబాలకు చెందిన అమాయక మహిళలు యువతులని అక్రమంగా రవాణా చేస్తున్న నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉభయ గోదావరి జిల్లాలు, కడప, అనంతపురం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో కూడా ఇటువంటి నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ మంది సంతానం, సరైన ఉపాధి లేని దుర్భర జీవితాన్ని గడుపుతున్న కుటుంబాలు ఇటువంటి మోసాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మురికివాడలు ఉండటం, వీరిలో కొందరు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదిస్తూ ఉండడంతో తమ పిల్లలను కూడా అక్కడికి పంపి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ నిరుపేద కుటుంబాల్లో కలుగుతోంది. ఇటువంటి వారి కోసం కొందరు దళారులు రంగంలోకి దిగి తమ మాయ మాటలతో అభం శుభం తెలియని యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. పరాయి దేశంలో యువతులు వ్యభిచార కూపంలో దుర్భరంగా గడపాల్సి వస్తోంది. వేలాది మంది యువతులు విదేశాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. విదేశాలకు చేరుకున్న తర్వాత వీసా పాస్పోర్ట్లను లాక్కుని వారి చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారు. విదేశంలో దగా పడిన ఈ మహిళలు తిరిగి స్వదేశానికి రావడం చాలా కష్టతరంగా మారుతోంది. కొందరు అరబ్ షేక్లు యువతులను గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లి కొంతకాలానికి వదిలేస్తే, మరికొందరు మన దేశంలోనే భార్య హోదాలో తీర్చుకుని కామవాంఛ తీర్చేసుకుని విడాకులు ఇస్తున్నట్టు కూడా ప్రకటించి తిరిగి తమ దేశానికి చేరుకుంటున్నారు. విదేశాలకు తీసుకువెళ్లిన యువతులతో ప్రవాణా వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వీరు మన దేశంలో వివిధ ప్రాంతాలతో నెట్వర్క్ కలిగి ఉంటారు. విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే షేక్లకు ఇక్కడి వారు కొందరు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వీరిలో మహిళలు కూడా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షేక్లకు అమ్మాయిలను అప్పగించేందుకు ఏజెంట్లు బస్తీల్లో పర్యటిస్తూ నిరుపేద కుటుంబాలతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తారు. తమ పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నారని, అక్కడ మంచి ఉద్యోగాలు ఉంటాయని అరబ్ షేక్లకు ఇచ్చి పెళ్లి చేస్తే లక్షలు గుమ్మరిస్తారు అని ఆశలు కల్పిస్తారు. యువతి కుటుంబానికి కొంత డబ్బు, సెల్ ఫోన్ ఇచ్చి ముందుగానే వారి తల్లిదండ్రుల దగ్గర తెల్ల కాగితంపై సంతకాలు తీసుకుంటారు. హైదరాబాద్ లో 19 కేంద్రాల్లో సుమారు 2,300 మంది, సికింద్రాబాద్ లో 19 కేంద్రాల్లో సుమారు 1,800 మంది మహిళలు అక్రమ రవాణాకు గురైనట్లు ఆధారాలున్నాయి. మురికివాడలో ఈ సమస్య చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరాలు అరికట్టేందుకు గతంలో ఉన్న చట్టాలని పక్కడ్బందీగా అమలుపరచాలి, అవసరమైతే మరిన్ని ప్రత్యేకమైన చట్టాలని రూపొందించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి బాధిత మహిళలకు అండగా నిలిచి న్యాయం చేయాలి. వివాహ వయస్సు నిర్ధారణలు చట్టబద్ధం చేయాలి. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా బాధితుల పక్షాన నిలబడాలి. మహిళల అక్రమ రవాణాకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి. న్యాయస్థానాలకు బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తీర్పులివ్వాలి. బాధిత మహిళలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఫిర్యాదు చేయగలగాలి. మహిళా సంఘాలు ఈ విషయమై పలు సదస్సులు నిర్వహించి మహిళల్ని చైతన్యపరచాలి. మనకి గత 2 వింటున్నాము, పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతోంది అని చెప్పేసి అందులో ఇవాంకా ట్రంప్ వచ్చి చాలా అద్భుతంగా ప్రసంగాన్ని వినిపించారు. ఆవిడే కాదు, చాలా మంది మహిళలు కూడా, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు కూడా తమ స్వరం వినిపించారు. మహిళల హక్కులకై పోరాడాలి, వాళ్ళు అలా చేయాలి ఇలా చేయాలని. బేసిక్ ఇక్కడ ఉంది, దీని మీద ఎవరైనా దృష్టి సారిస్తే బాగుంటుంది అని మాత్రం నాకు అనిపిస్తోంది. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరో షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయన మనిషి అన్నాక జరంత కళాపోసన ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో 2వ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 నుంచి 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే రమాపతిరావు గారు తన ఒపీనియన్స్ జాగృతి వీక్ లో ఇలా తెలియజేయడం జరిగింది. తెలుగు భాష ప్రయోజనాల గురించి ఏమిటి అంటే, తెలుగు భాషలో మాట్లాడడం రాయడం, తెలుగును విజ్ఞాన మాధ్యమంగా అభివృద్ధి పరచడం వలన తెలుగు వారికి కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమిటి అని కొందరు శంకించవచ్చు. ఇట్లా సందేహం వ్యక్తం చేయడం చాలా తప్పు. అమ్మా నాన్నలను ప్రేమాభిమానాలతో ఆదరించడం, మన ఊరి పట్ల, మన ఇరుగు పొరుగుల పట్ల, మనకు విద్యనిచ్చిన సంస్థల పట్ల మెప్పు అభిమానం కృతజ్ఞత కనబరచడం, కనబరచాలి అనుకోవడం వల్ల కూడా సిద్ధించే ప్రయోజనం ఏమిటి అని ఎవరు అనరు కదా. మానవీయ అనుబంధాలు, హార్దిక సంబంధాలను సంఘంలో పెంపొందించేది భాషే. కాబట్టి మన భాషలో మన భావాన్ని, మన హృదయాన్ని, మన సంస్కారాన్ని, సంస్కృతిని వ్యక్తీకరించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మానవ సంబంధాలు దృఢపడతాయి. ఇతర భాషల ద్వారా కంటే మనుషులు సొంత భాష ద్వారానే ఒకరికొకరు దగ్గర అవుతారు. తెలుగులో వ్యవసాయ విజ్ఞానం, బ్యాంకు వ్యవహారాలు, ఆరోగ్య పరిరక్షణ తెలుసుకోగలిగితే, నిర్వహించుకోగలిగితే తెలుగు వారి సహజ జీవనంలో ఎంతో మేలు కలుగుతుంది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాల సంఖ్య తగ్గిపోతుంది. సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకొని తీర్పుల కోసం అలవిమారిన నిరీక్ష అవసరమైన వ్యాజ్యాలు, వాద వివాదాలు ఉండవు. న్యాయవాదుల్ని, న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిన అవసరం ఉండదు కక్షిదారులకు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు స్వీయ చరిత్రలో తన చిన్నతనంలో కోర్టు భాష తెలుగే అని రాసుకున్నారు. ఆ కాలంలో న్యాయసభలలో తీర్పులు, వ్యాజ్య వాద వివాదాలు తెలుగులో చెప్పే పత్రికలు ఉండేవి. వ్యవహార తరంగిణి, జిల్లా కోర్టు తీర్పుల సంగ్రహం వంటి పత్రికలు వెలువడేవి. 1972 నాటికే అంటే 140 ఏళ్ల కిందటే ప్రీవీ కౌన్సిల్ తీర్పుల సంగ్రహం అనే పుస్తకం తెలుగులో బళ్ళారి నుంచి వెలువడింది. తెలుగులోనే వాదించే న్యాయవాదులుండేవారని ఆ కాలపు కొందరి స్వీయ చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరుపుకోగల సౌకర్యం, సౌలభ్యం ఉండేది. అటు తర్వాత కాలంలో క్రమంగా ఈ సౌలభ్యం, సౌకర్యం సనగిల్లాయి. పరభాష పట్ల, పరదేశ సంస్కృతి పట్ల మోజు, వ్యామోహం ఎక్కువైంది. అందువల్ల పరిపాలనకు, ప్రజలకు క్రమేణా సత్సంబంధాలు కనుమరుగవటం ప్రారంభమైంది. ఆరోగ్యం చెడిపోతే శరీరం బలహీనమవుతుంది, జవసత్వాలు క్షీణిస్తాయి, అనుదిన జీవిత చర్యలో విసుగు, బరువు అనుభవంలోకి వస్తాయి. శరీరం రోగగ్రస్తమైతే అది వెంటనే తెలియదు, క్రమంగా తెలుస్తుంది. దీర్ఘకాలికమైన వ్యాధులు ఒక పట్టాన నయం కావు, అసలు నయం కాకపోవచ్చు కూడా. స్వాతంత్ర్యం అంటే స్వభాషలో జీవన వ్యవహారాలు సాగించుకోవడమే అన్నాడు గాంధీజీ.
స్వాతంత్ర్యం ఆయన తన ఆత్మకథను ఇంగ్లీష్లో రాసుకోలేదు, తన సొంత భాష అయిన గుజరాతీలోనే రాసుకున్నాడు. ఇంగ్లాండ్లో బారిస్టర్ విద్యను అభ్యసించినా మాతృభాషే సరైన సాధనం కాగలదు అనుకున్నారాయన. స్వాతంత్ర్యం రాగానే విద్యారంగం పట్ల చూపవలసిన శ్రద్ధాశక్తులు, తీసుకోవలసిన జాగ్రత్తలు దేశీయ పాలకులు కనబరచలేదు. పరపాలకుల పంథాన్ని అనుసరించారు. అందువల్ల 60 ఏళ్లుగా భారతీయ భాషల స్వీయ వ్యక్తిత్వానికి హాని కలిగింది. భారతదేశంలో ప్రాంతీయ భాష ఒక్క సాహిత్యానికే పరిమితం కాదు, సంగీతం, నృత్యం, తత్వచింతన, సంస్కృతి, చరిత్ర వంటి జీవ ధాతువులతో ముడిపడి ఉంది. త్యాగరాజ కృతులను ఇంగ్లీష్లో అనువదించవచ్చు, కానీ ఆలపింప చేయగలమా? కూచిపూడి నృత్యాన్ని, కేరళ కథాకళిని, కన్నడం బయలాటలను పోగొట్టుకోగలమా? దేశీయ భావన సమైక్యాన్ని, జనజీవన సంస్కృతి అవిచ్ఛిన్నతను భారతీయ భాషలు పరిరక్షిస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ భాషల సమగ్రాభివృద్ధి దేశీయ ప్రయోజనాల్లో ప్రథమ గణ్యమైంది. తెలుగునాట 2700 గ్రామాలు, 200 నగరాలు ఉన్నాయని జనాభా లెక్కల పరిగణనలో అంచనా వేశారు. కాబట్టి ఇంకా 80% ప్రజలు గ్రామీణ జీవితాన్నే గడుపుతున్నారు. గ్రామీణ వికాసానికి మాతృభాషలో విద్యను, పాలనను అందించడం కన్నా మార్గాంతరం లేదు. ప్రియమైన మిత్రులతో తీసుకుందాం మరో షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. సారీ, షార్ట్ బ్రేక్, ఒక చిన్న విరామం తీసుకుందాం.
మీరు వింటున్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం, December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ప్రియమైన మీతో మియార్జే భార్గవితో. November 30 ఇవాళ జగదీష్ చంద్రబోస్ జయంతి. బ్రిటిష్ ఇండియా బెంగాల్ ప్రావిన్స్ లోని మున్షిగంజ్, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది, మున్షిగంజ్లో 1858 November 30 జగదీష్ చంద్రబోస్ జన్మించారు. అతని తండ్రి భగవాన్ చంద్రబోస్ బ్రహ్మ సమాజి. ఇతను డిప్యూటీ మ్యాజిస్ట్రేట్, సహాయ కమిషనర్గా ఫరీద్పూర్, బర్ధమాన్ వంటి పలు చోట్ల పనిచేశారు. జగదీష్ చంద్రబోస్ ప్రాథమిక విద్యాభ్యాసం బంగ్లా భాషలో స్వదేశీ స్కూల్లో ప్రారంభమైంది. ఆ రోజుల్లో ధనవంతులకు ఆంగ్ల విద్య మీద మోజు ఉన్నా జగదీష్ చంద్రబోస్ తండ్రికి తమ పిల్లలు ఆంగ్లేయ భాషా స్కూల్లో చదవటం నచ్చలేదు. పిల్లలు మొదట మాతృభాష నేర్చుకోవాలి అని, మాతృభాషలో విద్యను అభ్యసిస్తే చిన్నతనం నుంచి మన సంస్కృతి పరంపరల్ని అర్థం చేసుకుంటారు అని ఆయన భావించేవారు. ఆ విషయం బోస్ 1915 భిక్షంపూర్ సమావేశంలో గట్టిగా చెప్పారు. నేను చదువుతున్న స్కూల్లో నా పక్కన మా తండ్రి దగ్గర పనిచేస్తున్న ముస్లిం బంట్రోతు కొడుకు ఒకవైపు, ఒక జాలరి అబ్బాయి మరోవైపు కూర్చునేవారు. వారు నా తోటి ఆటగాళ్లు కూడా. స్కూలు వదిలిన తర్వాత వారిద్దరితో నేను మా ఇంటికి వెళ్ళగా, ఛాందస కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ భేదభావం చూపకుండా వారికి తినుబండారాలనిచ్చేది. హిందూ ముస్లిం సంప్రదాయాల మధ్య వైషమ్యాలుంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ ఇద్దరూ నాకు జంతువుల కథలు చెప్పేవారు. బహుశా ఆ కారణంగానే నాకు ప్రాణుల మీద, ప్రకృతి మీద ఆసక్తి కలిగి ఉంటుంది అన్నారు. జగదీష్ చంద్రబోస్ 1869లో మొట్టమొదట హరే స్కూల్లో చదివారు. ఆ తర్వాత కలకత్తాలోని సెయింట్ జూనియర్ పాఠశాలలో 1875లో చేరారు. తర్వాత కలకత్తా యూనివర్సిటీలో చేరి నేచురల్ సైన్స్లో బిఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు. జగదీష్ చంద్రబోస్కు ఐసిఎస్ పరీక్ష పాస్ అవ్వాలి అన్న కోరిక ఉన్నా అతని తండ్రికి అది నచ్చలేదు. నీ మీద వేరెవరూ ఆధిపత్యం చూపించకూడదు, నీ మీద నువ్వే ఆధిపత్యం చూపించుకోవాలి, కాబట్టి సివిల్ సర్వీస్ పరీక్షకు వెళ్ళు, అధ్యాపక వృత్తిని మాత్రమే చేపట్టు అని బోస్తో భగవాన్ చంద్రబోస్ చెప్పారు. తన కొడుకుని డాక్టర్ని చేయాలి అని భగవాన్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ను లండన్ పంపించాడు. అయితే అనారోగ్యం కారణంగా బోస్ మెడిసిన్ చదవలేకపోయాడు. చంద్రబోస్ ప్రకృతి విజ్ఞానంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ప్రమాణపత్రం పొంది తదుపరి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ చేశారు. జగదీష్ చంద్రబోస్ అనేక విద్యలని అభ్యసించారు. వైద్యం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, పురావస్తు శాస్త్రాల్లో పారంగతుడే కాక సైన్స్ స్టోరీస్ని రాయడంలో బోస్ సిద్ధహస్తుడు. రేడియో సూక్ష్మ తరంగాల మీద పరిశోధనలు చేశారు. రేడియో ఆవిష్కరణ మీద బోస్కు నోబెల్ ప్రైజ్ రావాల్సి ఉన్నా మార్కోనీకిచ్చి భేదభావం చూపారు అంటారు. వృక్షశాస్త్రం మీద బోస్ చేసిన యోగదానం బహుమూల్యమైనది. అతని ప్రతిభను గుర్తించి చంద్రుని మీద ఒక శిఖర బిలానికి, అంటే ఒక క్రేటర్కి అతని పేరు పెట్టారు. 1895లో బోస్ ధాతు సంబంధిత డిటెక్టర్లోనికి తరంగాల్ని పంపించాడు. దాని ఫలితంగా డిటెక్టర్ పైన కొన్ని సంకేత చిత్రాలు వచ్చాయి. ఇదే ప్రయోగం మళ్లీ మళ్లీ చేసి చూశాడు. అప్పుడు కొంత తేడాను గమనించాడు. సంకేత చిత్రాలు ప్రారంభంలో ఎంత స్పష్టంగా వచ్చాయో, మళ్లీ మళ్లీ ప్రయోగం చేసిన కొద్దీ సంకేత చిత్రాల గతి మందగించినట్లు కనిపించింది. దాన్ని చూసి బోస్ ఆశ్చర్యపోయాడు. నిర్జీవ ధాతు పదార్థం, అంటే ఆ డిటెక్టర్లో ప్రతిసారి ఒకే విధమైన సంకేత చిత్రాల ప్రతిపాదన కనిపించాలి. ప్రాణులలో మాత్రమే సంవేదన ఎక్కువ తక్కువలుగా కనిపించాలి. అలసట వచ్చినప్పుడు సంవేదన మందగిస్తా, అంటే ప్రతిపాదన. డిటెక్టర్లో ప్రతిపాదన ఎక్కువ తక్కువలు అవటం చూసి అనుమానం ఏర్పడింది. కొంతసేపు డిటెక్టర్కి విశ్రాంతి ఇచ్చినప్పుడు సంకేత చిత్రాలు మళ్ళీ మొదట్లో ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. ఇలా ఎందుకు అవుతుందని ఆలోచించాడు. ప్రయోగాన్ని మళ్ళీ చేసి చూశాడు. చాలా నిశితంగా పరిశీలించి పరీక్షించిన తర్వాత నిర్ణీత పదార్థాల్లో కూడా ప్రాణశక్తితో కూడిన సంవేదనశీలత ఉంది అని సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు. తేడా ఏమిటంటే, నిర్జీవ పదార్థం అంటే ఇనర్ట్గా ఉంటుంది అంతే, ఎక్కడికి కదలకుండా, మూమెంట్ లేకుండా, మొబిలిటీ లేకుండా ఉంటుంది. జగదీష్ చంద్రబోస్ దీన్ని నిరూపించిన సమయంలో పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేను ఒక ఉదంతం చెప్తాను, దాని ద్వారా తెలుస్తుంది మనకి. రాయల్ సైంటిఫిక్ సొసైటీలో జగదీష్ చంద్రబోస్ ఉపన్యాసం జరగాల్సి ఉంది. ఇంగ్లాండ్ దేశపు సుప్రసిద్ధ జీవ శాస్త్రవేత్త హార్టాగి కోహాబ్స్ ని ఓ శాస్త్రవేత్త ఇలా ప్రశ్నిస్తాడు. ఈరోజు జగదీష్ చంద్రబోస్ గారి ఉపన్యాసం ఉంది, అతడు జీవుల్లోనూ నిర్జీవుల్లోనూ ప్రాణం ఉంది అని నిరూపించాడు, మీరు ఉపన్యాసం వినడానికి వెళ్లారా అని అడుగుతాడు. అందుకు హార్టాగ్ ఇచ్చిన సమాధానం, నేను ఇంకా స్పృహలోనే ఉన్నాను, నేనేమి తప్పతాగిలేను, మీరు నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నారు, నేను ఇలాంటి ఊహాకల్పితాలను ఎలా నమ్ముతాననుకుంటున్నారు అని అన్నాడు. అయితే బోస్ ఉపన్యాసాన్ని విని గేలి చేయాలి అనే ఉద్దేశంతో హార్టాగ్ కోహాబ్స్ ఆ సభకు వస్తాడు. ఇలా మరెందరో పరిహాసాలు ఆడాలని, అతన్ని అవమానపరచాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. జగదీష్ చంద్రబోస్ అక్కడ కేవలం మౌలిక భాషణ మాత్రమే ఇవ్వలేదు, తగిన యంత్ర పరికరాల సహాయంతో ప్రత్యక్షంగా, ప్రయోగాత్మకంగా ప్రదర్శన చేస్తూ తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. గేలి చేసే దృష్టితో, ఉపేక్షాభావంతో సభకు వచ్చిన వారందరూ 15 నిమిషాలు గడవగానే ప్రశంసాపూర్వకంగా కరతాళధ్వనులు చేశారు. సభా ప్రాంగణం మార్మోగింది. హాల్ అంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది. ప్రదర్శన ఉపన్యాసం ముగియగానే సభాధ్యక్షులు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నించవచ్చు అని 3 సార్లు అన్నారు. తర్వాత సుప్రసిద్ధ జీవ శాస్త్రవేత్త హార్టాగ్ లేచి, ఎలాంటి సందేహాలు లేవు, అడగవలసిన ప్రశ్నలు లేవు, బహు దయామయుడు, బహుముఖ హృదయుడు. అత్యంత ప్రమాణపూర్వకంగా తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. అప్పుడప్పుడు ఆయన భాషణ విని ప్రయోగం చూసి కొంత సందేహం కలిగినా మరుక్షణమే రెండవ ప్రయోగంతో ఆ సందేహం పటాపంచలైంది అన్నారు. ఏకాత్మక చేతనత్వాన్ని నిరూపించిన జగదీష్ చంద్రబోస్ సఫల సిద్ధాంతాన్ని శంకరహితంగా విశ్వసిస్తున్నాను అని సభాధ్యక్షుడు పేర్కొన్నారు. జగదీష్ చంద్రబోస్ చెట్లపైన అనేకానేక ప్రయోగాలు చేశారు. తన వెంట మొక్కలను తోడుగా తీసుకుని విశ్వయాత్రను విజయవంతంగా కొనసాగించారు. అనేక సున్నిత యంత్రాలని తయారు చేశారు. వీటి ద్వారా మొక్కల్లో జరిగే ప్రతిక్రియల్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అతను క్రోక్సోగ్రాఫ్ అనే యంత్రాన్ని తయారు చేశారు. ఆ యంత్రం సంవేదనల్ని స్పందనల్ని కోటి రెట్లు అధికం చేసి చూపిస్తుందన్నమాట. అంటే 1 crore x times అన్నమాట. మొక్కలకి యంత్రాన్ని కట్టించినప్పుడు రోజంతా ఆ మొక్క పొందిన అనుభూతుల్ని కథగా ఆ యంత్రం మనకు తెలియజేస్తుంది. బోస్ కి పరిశోధనలు కొనసాగించడానికి తగినంత డబ్బు ఉండేది కాదు. సోదరి నివేదిత అతని ప్రజ్ఞాపాఠవాలకు ప్రభావితురాలై ప్రజల నుండి విరాళాలు సేకరించి అతనికి ఆర్థిక సహాయం అందజేసేది. లేకపోతే అతను తయారు చేసిన యంత్రాలకు ఉపకరణాలకు పేటెంట్ దొరికి ఉండేది కాదు. బోస్ తన ప్రయోగాల కారణంగా సమాజానికి లాభం చేకూరుతుంది అని ఇతరులని ప్రోత్సహించేవాడు. అతను రూపొందించిన యంత్రాలను వ్యాపార ప్రయోజనం కోసం బోస్ వాడుకోలేదు. ధనం సంపాదించాలి అన్న పేరాశ విడిచి సద్బుద్ధిని అలవర్చుకోమని, నీవు చేసిన కృషికి నీకు న్యాయంగా ఏమి లభిస్తుందో దానితో మనస్సుని సంతృప్తిపరచుకోమని, మూర్ఖుడిగా మిగిలిపోవద్దు అని శ్రీ శంకరాచార్యులు ఆయనకు హితవు పలికారు. జగదీష్ చంద్రబోస్ అతనికి వారసుడు. అందుకే నిస్వార్థంగా పరిశోధనలు చేసి విశ్వాంతరాళంలో ఖ్యాతిని కీర్తిని ఆర్జించాడు. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి భారతీయ ఉపఖండంలో అతను పునాదులు వేశాడు. జగదీష్ చంద్రబోస్ కు 1903 కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, 1911 కంపానియన్ స్టార్ ఆఫ్ ఇండియా, 1917 వైట్ బ్యాచులర్ బిరుదులనిచ్చి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం సత్కరించింది. 1920 ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ సత్కారం ఉపాధిని పొందాడు. జాన్ స్టార్ట్ ర్యాలీలో కొంతకాలం విద్యా విషయక సలహాదారుడిగా పనిచేశాడు. బోస్ తన జీవితాన్ని అధ్యాపక వృత్తికి పరిశోధనలకు అంకితం చేశారు. జగదీష్ చంద్రబోస్ శత జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1958 నుంచి JBNSTS పేరుతో ఉపకార వేతనాలు అందిస్తోంది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపుని అతని ఛాయాచిత్రంతో విడుదల చేసింది. సురేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సహా, ప్రశాంత్ చంద్ర, మలానోబిస్, శిశిరకుమార్ మిశ్రా, దేవేంద్ర మోహన్ బోస్ వంటి పేరు పొందిన శాస్త్రవేత్తలు అతని శిష్యులలో కొందరు. అతని విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో పేర్కొనదగినవి రెస్పాన్స్ ఇన్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ 1902, ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ 1926. ఇవిగాక అనేక వ్యాసాలను రాశాడు. జగదీష్ చంద్రబోస్ 1937 నవంబర్ 23 79 వయసులో గిరిడీలో మరణించాడు. జార్ఖండ్ లో ఉన్నది. జగదీష్ చంద్రబోస్ తన ప్రయోగాలను అనుభవాలను యూనిట్ ఆఫ్ లైఫ్, వాయిస్ ఆఫ్ వైఫ్ అనే వ్యాస సంపుటాల ద్వారా వివరించారు. పశుపక్ష్యాదులలో, క్రిమికీటకాలలోనే కాదు, సమస్త జగత్తులోనూ ఒకే ఆత్మ ఉంది అనే మన ప్రాచీన మహర్షుల అమృత వచనాలను నిరూపించిన ఆధునిక మహర్షి జగదీష్ చంద్రబోస్. ప్రియమైన మీతో తీసుకుందాం మరో షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
Now you are listening to Mind Media, the voice of India.
అమ్మ ఆవకాయ పాత బంగారం. అమ్మ ప్రేమలో ఉండే స్వచ్ఛత, ఆవకాయలో నెయ్యేసుకుంటుంటే ఉండే కమ్మదనం, అలాగే మన పాత బంగారంలోని పాటలు మనందరికీ ఇచ్చే హాయ్ ఇంకెక్కడుంటుంది చెప్పండి. అందుకే మీకోసం ప్రతి ఆదివారం రాత్రి 8:30 మైండ్ మీడియాలో పాత బంగారం విత్ మీ శ్రీకృష్ణ. సో కీప్ లిజనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్యూన్టు చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతం గురించి ఉపాధ్యాయ ప్రసంగ పాఠం, మీరు అదే అంటారు. మనిషి జీవితాన్ని మనం పూర్తిగా సమగ్రంగా చూసాం. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మలు సమతుల్యంతో వికాసం చెందేటట్లు మన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. ఇది వ్యక్తి యొక్క చతుర్విధ ఆకారక్షల సమగ్ర చిత్రం. పరిపూర్ణ మానవుడు, సమగ్ర వ్యక్తి గురించిన ఈ దృక్పథం మన లక్ష్యం, మార్గం కూడా. మనిషి సమగ్ర ప్రగతికి తోడ్పడే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను పొందాలి అనే కోరిక, తృప్తి మనిషికి పుట్టుకతోనే ఉన్నాయి. ఈ నాలుగు ప్రయత్నాలని కూడా మనం సమగ్ర దృష్టితోనే ఆలోచించాలి. మోక్షమే పురుషార్థాలన్నింటిలో ఉన్నతం అని భావించినా కేవలం మోక్ష సాధనకు చేసే ప్రయత్నాలు ఆత్మకు మేలు కాదు. మరోపక్క ఫలాన్ని ఆశించక కర్మను ఆచరించువాడు త్వరగా తప్పనిసరిగా మోక్షం పొందుతాడు అని కూడా చెప్పారు ఆయన. రాజకీయ, ఆర్థిక నియమాలు కలిసి అర్థమవుతాయి, కానీ మన ప్రాచీనులు న్యాయం, శిక్షల్ని కూడా అర్థంలో కలిపారు. వివిధ ప్రాకృతిక కోరికలకు సంబంధించింది కామం. ధర్మం సామాజిక కార్యకలాపాలని నియంత్రించే నియమాల్ని నిర్వచిస్తుంది. అది అర్ధకామాల్ని సమగ్రంగా, సామరస్యంగా పురోగమింపజేస్తూ అర్ధకామాలతో పాటు మోక్షం కూడా లభించేట్లు చూస్తుంది. అలా ధర్మార్థ కామాలు మూడు ఒకదానికొకటి సంబంధం కలిగి పరస్పర పూరకాలుగా ఉన్నాయి. అర్ధ సంపాదనకు ధర్మం తోడ్పడుతుంది. వ్యాపారంలో కూడా నిజాయితీ, సత్యసంధత, నిగ్రహం వంటి ధర్మ గుణాలు అవసరం. ఈ గుణాలు లేకుండా ధనం సంపాదించలేం. అర్ధకామాల్ని పొందడానికి ధర్మం ఒక సాధనం అని ఒప్పుకు తీరాలి. నిజాయితీ ఉత్తమ వ్యాపార సూత్రం అని అమెరికన్లు అంటే, నిజాయితీ ఉత్తమ విధానం అని ఐరోపా వారు అన్నారు. మనం మరో అడుగు ముందుకెళ్ళి నిజాయితీ అనేది విధానం కాదు, నియమం అన్నాం. అర్థాన్ని సంపాదించే సాధనంగా కాక నాగరిక జీవనానికి ధర్మం ఆధారభూత నియమం అని విశ్వసించాం కూడా. కామాన్ని కూడా ధర్మం ద్వారానే పొందగలం. బియ్యం, ఆహారం వంటి వస్తువుల్ని ఉత్పత్తి చేశాక అనుభవానికి సంబంధించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత అనే కొలతలు ధర్మానుసారమే నిర్ణయం అవుతాయి. ఆహార స్వీకరణ గుణ పరిమాణాలు ఆరోగ్యవంతుడికి, రోగగ్రస్తుడికి తారుమారైతే ఇద్దరికీ ఇబ్బందే. మనిషి సహజ ధోరణుల్ని నిగ్రహించుకుని ఆహ్లాదకరమైన వాటికన్నా తనకు ప్రయోజనకరమైన దాన్ని ఎంచుకోవడంలో ధర్మం తోడ్పడుతుంది. కనుక మన సంస్కృతిలో ధర్మం ప్రథమ స్థానం పొందింది. ధర్మానిది ప్రథమ స్థానమే, ప్రథమ ప్రాధాన్యమే అయినప్పటికీ అర్థం లేకుండా ధర్మాన్ని అనుసరించడం సాధ్యం కాదు అని మర్చిపోకూడదు. ఆకలి కొన్నవాడు చేయలేని పాపం ఏముంది అన్నానుడి. సర్వం కోల్పోయిన వారు క్రూరులవుతారు. ఆకలికి తాళలేక విశ్వామిత్రుని వంటి ఋషి కూడా వేటగాడి గుడిసెలో దూరి కుక్క మాంసం తిన్నాడు. సంపద కూడా ధర్మాన్ని బలోపేతం చేస్తుంది, కనుక సరిపడా సంపదను నిరంతరం సృష్టించాలి అని మనకు ఆదేశమైంది. శాంతి భద్రతల్ని కాపాడుతూ ప్రభుత్వం కూడా ధర్మ వినాశకం గందరగోళాల్ని నివారిస్తుంది. గందరగోళ సమయాల్లో బలవంతుడు బలహీనుణ్ణి భక్షించే ఆటవిక న్యాయం పెరుగుతుంది. కనుక ధర్మం నిలవాలి అంటే సుస్థిర ప్రభుత్వం అవసరం. ఇదంతా జరగడానికి విద్యాబోధన, వ్యక్తిత్వ నిర్మాణం, ఆదర్శాల వ్యాప్తి, తగిన ఆర్థిక నిర్మాణాలు కావాలి. ప్రభుత్వాలు కూడా రాజ్యం అనే అర్థంలోకి వస్తాయి. రాజ్యాధికారం కూడా ధర్మానికి హాని కలిగించేదే. రాజు ప్రజలతో మరీ కఠినంగా, మరీ కోమలంగా ఉండకూడదు. కాఠిన్యం ఎక్కువైతే ప్రజల్లో తిరగబడే ధోరణి పుట్టిస్తుంది. ప్రభుత్వం ధర్మాన్ని చెరబట్టినప్పుడు సంపూర్ణ ప్రభుత్వాధికార భూతం ఏర్పడి ధర్మం బాధపడుతుంది. నిరంకుశ రాజ్యాల్లో ధర్మం క్షీణించడానికి కారణం ఇదే. ఆర్థిక, రాజకీయ అధికారాలు అన్నింటినీ ప్రభుత్వం కైవసం చేసుకుంటే ఫలితం ధర్మక్షీణతే. అలా సర్వాధికారాలు ప్రభుత్వాన్ని అయినప్పుడు సమాజం ప్రతిదానికి ప్రభుత్వం వైపు చూడవలసి వస్తుంది. అప్పుడు ప్రభుత్వాధికారులు తమ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేసి స్వలాభాల్ని చూసుకుంటారు. ఇవన్నీ సంపూర్ణ రాజ్యాధికార చిహ్నాలు. ధర్మ నిర్వహణకిది ఎదురుదెబ్బ. కనుక ఈ రెండింట్లో ఏ దారిలో పట్టు చిక్కించుకోవడానికి కూడా అర్థాన్ని అనుమతించకూడదు. కామం గురించిన ఆలోచన కూడా ఇదే విధంగా జరిగింది. భౌతిక అవసరాల్ని నిర్లక్ష్యం చేసినా, కోరికల్ని అణగదొక్కినా ధర్మం వృద్ధి చెందదు. తినడానికి తిండి లేనివాడు ధర్మాన్ని ఆచరించలేడు. మనస్సుని తృప్తిపరిచే లలిత కళల్ని పూర్తిగా నిలిపివేస్తే ప్రజల మీద నాగరికత ప్రభావం ఉండదు. మనస్సు వికృతమై ధర్మ నిర్లక్ష్యం జరుగుతుంది. మరోవైపు రోమియో గ్లూటన్ల పేరాస, యయాతి, ఇంద్రియ భోగానురక్తి రెంటి వల్ల విధుల పట్ల నిర్లక్ష్యం ఏర్పడుతుంది. కనుక కామం కూడా ధర్మానుసరణను బట్టే ఉండాలి. అలా మనిషి జీవితాన్ని మనం పూర్తిగా, సమగ్రంగా చూసాం. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మలు సమతుల్యంతో వికాసం చెందేటట్లు మన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. రెండు వేర్వేరు ఆకాంక్షలను తృప్తిపరిచే ప్రయత్నాలు పరస్పరం విభేదించకుండా ఉండేట్లు వివిధ వాటిని గల మనిషిని తృప్తిపరిచేందుకు మనం ప్రయత్నించాం. ఇది వ్యక్తి యొక్క చతుర్విధ ఆకాంక్షల సమగ్ర చిత్రం. పరిపూర్ణ మానవుడు, సమగ్ర వ్యక్తి గురించిన ఈ దృక్పథం మనం లక్ష్యం, మార్గం కూడా. ఈ సమగ్ర మానవుడి సంబంధాలు సమాజంతో ఎలా ఉండాలి, సమాజ ప్రయోజనాలు ఎలా వృద్ధి చెందుతాయి అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం December 30, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్స్.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.